అంతఃసూత్రమైనటువంటి భక్తి భావన ఉండాలి అంటే యోగస్థితిలోకి వెళ్ళాలి. అందుకనే అర్జునుడు నే యుద్ధం చెయ్యనా వద్దా, చెయ్యనా వద్దా, చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటని మీమాంసలో పడ్డప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు, యోగక్షేమం వహామ్యహం, నీ యోగం ఏమిటో నేను చూసుకుంటానన్నాడు. ఆ యోగము అంటే అది రాజయోగం కాదు, విభూతి యోగం కాదు, నీ సంగతి నాకు వదిలేసేయి, నాతో ఉండు, అది యోగం. నాతో ఉన్నావా, క్షేమం. ప్రపంచంతో కూడి ఉంటే క్షేమం ఎప్పుడూ ఉండదు, దానికి గ్యారంటీ ఏం లేదు, ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. భగవంతుడితో కూడి ఉండండి, ఎప్పుడు ఏం జరగదు. కాబట్టి యోగక్షేమం వహామ్యహం అన్న దానికి అర్థం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, నిన్ను నాతో తీసుకుంటున్నాను, నాలో కలుపుకుంటున్నాను, నా ప్రజ్ఞతో నువ్వు యుద్ధం చేయబోతున్నావు అన్నటువంటి ఒక అభయవరదానం చేశాడు. దాన్ని అర్జునుడు అంగీకరించాడు, అప్పుడు మాత్రమే అంగీకరించాడు. అప్పుడన్నాడు, ఇక నా యోగము నా క్షేమము నువ్వు చూస్తానంటే ఇంకేముంది, కరిష్యే వచనం తవ, తట్టని బరువు నేను మోస్తానని అవతలాయని చెప్తుంటే ఇంకేముంది, ఎత్తుకో అంటాం మనం. మోసేవాడు దొరకాలిగా, అర్జునుడికి దొరికాడు, యుద్ధం అయ్యేదాకా దొరికాడు. కాబట్టి ఇవన్నీ కూడా యోగేశ్వర కృష్ణుడికి నమస్కరిస్తాం. ఆయన సర్వయోగ సారాన్ని, యుద్ధాన్ని ఒక బొమ్మగా సాగించాడు, బొమ్మలాటగా సాగించాడు, జస్ట్ ఒక యానిమేషన్లాగా చేశాడు. ఇవాళ ఈ భాషలో చెప్పాలి, భగవద్గీత వింటున్నప్పుడు అర్జునుడు యోగస్థితిలో నిలకడి చెందాడు. నిలబెట్టింది ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడు కూడా సహజ సమాధి స్థితిలో ఉన్నాడు. ఇవాళ ఆ ఎస్ఎస్వైలో ఉన్నాడు ఆయన, ఉండి ట్రాన్స్మిట్ చేశాడు. మనం అనుకున్నట్లుగా రాగాలతో పాడి దాని మీద వ్యాఖ్యానాలు చేస్తూ భగవద్గీత చెప్పలే, 3 minutes 28 seconds ట్రాన్స్మిట్ చేశాడు. అది భగవద్గీత. ఇదంతా యోగస్థితిలో ఉన్నవాడు ఇందాక చెప్పిన టైం అండ్ స్పేస్ని దాటినప్పుడు కొన్ని కొన్ని గంటల అవసరం మనకు లేదు. అందుకే స్వామి ధ్యానం విషయంలో ముందు 28 నిమిషాల 44 సెకండ్ల టైము సాధారణమైన వ్యక్తులకు చెప్పినా ధ్యానంలో మహోన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నేను వెళ్ళాను అనటానికి గుర్తేమిటంటే 11 seconds చాలు మనస్సుని దైవం మీద నిలబెట్టగలిగితే అన్నారు. 11 సెకండ్లు, 28 నిమిషాలు మనం అందరం పెట్టగలం, 11 సెకండ్లు ఎవరు నిలబెట్టగలరో వాడు ఉత్తమ ధ్యాని అన్నారు. చాలా టఫ్, చాలా కష్టం. అసలు కాలు చేయి సర్దుకునేప్పటికే 11 సెకండ్లు అయిపోతుంది కదా. మన దృష్టిలో ధ్యానం అంటే దీర్ఘధ్యానమే ధ్యానం. అదంతా మన సివిఆర్లో నేను ధ్యానయోగం మీద, ధ్యానవాహిని మీద తీవ్రమైన వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళాం, తర్వాత విందామది. అంటే ధ్యానం కానీ యోగం కానీ రెండుగా కనిపిస్తున్నటువంటి ఒక సాధనా భూమికలు. సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క యోగ భూమిక ఈవేళ ఆచార మానవుడికి కాక, ఆచార మానవుడికి మాత్రమే అక్కరకు వచ్చేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే అట్లా వెళ్ళాలి. మనం ఉన్నాం, ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి చూద్దాం. మనం సదాశివ బ్రహ్మేంద్రుల అయిపోవాలని కోరుకోకర్లే, అంత అవసరం మనకు లేదు. మనకి ఇవ్వబడినటువంటి సమయంలో 24 గంటల సమయం ఇచ్చాడు. దానిలో సుమారుగా 18 గంటలు మనం ఈ ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో ఉంటాం, మిగిలినవి మన దగ్గర 6 గంటలు. 6 గంటలలో సుమారు 5 గంటలు గట్టిగా నిద్రపోతాం, 1 గంట అటు ఇటుగా. మన కోసం మనం మేల్కొన్నది ఎప్పుడు, మన కోసం మనం జీవించింది ఎప్పుడు, మన కోసం మనం ఖర్చు పెట్టింది ఎప్పుడు, ఈ సమయాన్ని గనక ఒక్కసారి ఆడిట్ చేస్తే అసలు మనతో మనం కూడిలేం. మనతో మనం కూడి ఉండకుండా నాకు యోగం కావాలి, యోగ లాభం కావాలి, యోగ ఫలితం కావాలి, నే యోగినైపోవాలి అని అనుకుంటే యోగత్వాన్ని ఎట్లా పొందటం. కాబట్టి ముందు మనం ఏం చేయాలి, మనతో మనం కూడి ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడి ఉండాలంటే ప్రపంచానికి మన అవసరం ఎప్పుడు లేదో అది మన సమయం. ఎప్పుడు లేదది, పొద్దున 5 గంటలకి ఈ ప్రపంచం మన గురించి ఏమీ ఆలోచించటం లే, అసలు దానికి మనతో పనే లేదు, అసలు మనం ఉన్నావో లేవో కూడా దానికి అక్కర్లేదు, ఇది సత్యం. మనకు కూడా ఇంకా ప్రపంచం మేల్కొనలేదు, దాంతో కూడా మనకు పని లేదు. ప్రపంచానికి మనతో పని లేదు, మనకి ప్రపంచంతో పని లేదు. ఆ సమయాన్ని మనతో మనం కూర్చి ఉంచుకోవాలి. ఇంట్లో వారు మిగతా వారు పడుకున్నారా లేచారా మన పని కాదు, మనం లేచాం, ఎవరికి వారే అనుకోవాలి. లేచి ఆ 10 నిమిషాలు 11 నిమిషాలు మనతో మనం కనుక కూడి ఉన్నట్లయితే ఈ సహజమైనటువంటి ఒక ఆనంద భూమిక మనకు కలుగుతుంది. ఎట్లా కలిగినట్టు ఎట్లా? దానికి ఏమన్నా అనుభవాలు వస్తాయా? సిద్ధులు వచ్చేస్తాయా? రేపేం జరగబోతున్నదో వీళ్ళ చెప్పేస్తాం, ఎందుకు చెప్పటం? రేపేం జరగాలో జరగనివ్వండి, దాన్ని మనం ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలి? అది చేయకూడదు. మరి ఏం లాభము అంటే, 11 నిమిషాలు గనక మనతో మనం కూడి ఉన్నట్లయితే మిగతా 23 గంటల ఆ బ్యాలెన్స్ టైం ఏదైతే ఉన్నదో అనంత శక్తి మన ఎందు విజృంభిస్తుంది, ఒక్కచోట కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎక్కువ సమయంలో చేసే పని అతి తక్కువ సమయంలో చేయగలుగుతాం. ఏ పని చేసినా సునిశ్చితంగా చేస్తాం, మంచి కౌశల్యంతో చేస్తాం, అంటే విత్ పర్ఫెక్షన్ అండ్ ప్రెసిషన్ చేస్తాం. ఈ రెండూ జరిగిన తర్వాత విజయం లభించకేమవుతుంది? సమయానికి లోబడి చేస్తున్నాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ప్రసైజ్గా చేస్తున్నాం, అర్థం ఎరిగి చేస్తున్నాం, శక్తివంతంగా చేస్తున్నాం, అందంగా చేస్తున్నాం. యు ఆర్ ప్రజెంటింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎండియరింగ్ ఫామ్. తర్వాత మన కార్యకలాపం, మన కార్య కౌశల్యం చూసి అందుకుంటున్నటువంటి వాడు ఎంత ఆనందపడుతున్నాడు, వాడికి ఆనందం కలిగిస్తున్నాగా. ఆ ఆనందం నీవు కోటానుకోట్ల రూపాయలు ఇచ్చినా వాడు ఆనందాన్ని పొందడు, ఇంకొద్దిగా పట్టుకురండి అంటాడు. ఇది యోగ భూమిక. సాధారణమైన స్త్రీమూర్తి మీరంతా ఉన్నారు గనక మీకు కూడా, మీరు కేవలము కుటుంబ వ్యవహారాలలో మాత్రమే మీ శక్తియుక్తులని అన్నింటినీ వినియోగించకుండా మీరు కూడా మీకోసం కొంత సమయాన్ని ఖర్చు పెట్టుకోండి, మీకోసం ఉంచుకోండి. అది అదుగో ఆ తెల్లవారుజామున స్నానం చేయాలా, మళ్ళీ ఉప ప్రశ్నలు ఉన్నాయి, స్నానం చేయాలా, ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. స్వామి చెప్పారు, సోఫాలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు చేయాలని అనుకుంటే. ఎవరు కాదన్నారు? సుఖాసీనం అంటే ఏమిటి? నీకేది సుఖమో, ఏది అనుకూలమో అది ప్రధానం, మిగతావన్నీ మనం తగిలించుకున్నవే. ఆచారం వేరు, సాంప్రదాయం వేరు, అలవాటు వేరు, అనుకూలత వేరు. ఇందులో ప్రధానం ఏమిటంటే అనుకూలతే ప్రధానం. ఫలానా కాలంలో జరిగినట్టు ఇవాళ జరగాలనుకోవటం, దానిని మించిన షఠత్వం మూఢత్వం మరొకటి లేదు. కాలం మారింది, యుగం మారింది, యుగధర్మం మారింది. ఇవాళ మనం మన కళ్ళ ముందే కాలం ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో, నిన్న మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్లుంది, అప్పుడే ఓ నెల అయిపోయింది. అంటే వేగం, ఒకప్పుడు ఇంత వేగం లేదు కాలానికి. కాలం పరిగెత్తుతున్నదా, మనం ఎక్కువ పరిగెత్తుతున్నామా? విచారించినట్లయితే కాలం మనల్ని పరిగెత్తిస్తున్నది, ఇది సత్యం. అందుకే ఇక్కడ మళ్ళీ సత్యసాయి భగవానుడి మాట, ఆయన చెప్పిన ప్రతి మాట జీవితానికి అక్కరకు వస్తుంది. ఏం చేస్తున్నావు అని అంటే, ఒక ఆయన, ఏదో కాలం వెళ్ళబుచ్చుతున్నాను స్వామి, ఇప్పుడు ఏం చేయటానికి లేదు కదా, పెద్దవాడిని అయిపోయాను అంటే, ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగారు. కాలం వెళ్ళబుచ్చుతున్నాను స్వామి అని మళ్ళీ గట్టిగా స్వామికి వినపడేట్టుగా అరిచాడు సుమారుగా. స్వామి మెల్లగా అన్నారు, కాలమే నిన్ను వెళ్ళబుచ్చుతున్నదేమో, జాగ్రత్త పడుతున్నావా అన్నారు. కాలం మనం వెళ్ళబుచ్చలేము, కాలమే మనల్ని వెళ్ళబుచ్చుతుంది, అంటే వెళ్ళేట్టుగా చేస్తుంది. ఎక్కడికి? స్వస్థానంలోకి, మనదైనటువంటి హృదయస్థానంలోకి. ఇవన్నీ యోగంలో ఏర్పడేటువంటి పరమాద్భుత భావనలు ఇవన్నీ కూడా. ఈ భావనలు పుస్తకాల్లో నుంచి రావు, ఇవి ఎక్కడా రాసి ఉండవు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఒక యోగికి ఆత్మ కావాలి మనకి. ఆత్మ ఉంది, పొటెన్సీ ఉంది, దానిని ధ్యానాత్మ చేయాలి, జ్ఞానాత్మ చేయాలి, యోగాత్మ చేయాలి. సదాశివ బ్రహ్మేంద్రుల వారు పరమాద్భుతంగా వాదించగలిగిన వాడు, మౌనం వహించటం అనేది యోగంలో ఒక పతాక స్థాయి. బాగా మాట్లాడగలిగినటువంటి వాడు మౌనం వహించటం అతను సాధించుకున్నటువంటి విషయం. మాట్లాడగలడు కానీ మౌనం వహిస్తున్నాడు. ఎట్లా అంటే, అతని సాధన మౌనంలో పూర్ణమైంది. పూర్ణ మౌనంలో ఉన్నటువంటి వాడు పరమాద్భుతంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంట్రావర్ట్ ఈజ్ బికమింగ్ ఎన్ ఎక్స్ట్రావర్ట్. అది సమాధి స్థితిలో నుంచి అతనికి అబ్బినటువంటి ఒక యోగం. ఆ యోగం కూడా ఇట్స్ ఆల్ ఫేజ్. ఈ ఫేజ్ ఇట్ట నడుస్తుంటుంది. ఇది శాశ్వతం కాదు, ఇంతకు ముందు సత్యం కాదు, రేపు జరగబోయేది సత్యం కాదు. ఏది అంటే, ఈవేళ ఈ క్షణాన ఏం జరుగుతున్నదో ఇది మాత్రమే సత్యం. అందుకనే స్వామి ద ప్రజెంట్ ఈజ్ ఆమ్నీ ప్రజెంట్ అని చెప్పారు. సదాశివ బ్రహ్మేంద్రుడు కాల దేశ కలన అతీత స్థాయిలో సంచారం చేసినప్పటికీ కూడా హీ లివ్డ్ ఇన్ ద ప్రజెంట్. ఆ ఉన్న ప్రజెంట్ని బలీయం చేసుకున్నారు, స్ఫూర్తివంతం చేసుకున్నారు, తనలోకి తాను అంతర్ముఖులు కాగలిగారు. అనేక సిద్ధులు ఏర్పడినప్పుడు అనేక మందికి రోగాలు మాన్పించారు. అవన్నీ ఆ మహిమల జోలికి మనం ఎక్కువ వెళ్ళం కాబట్టి చేయవలసినవన్నీ వారు కూడా చేశారు. కానీ ఏది చేస్తున్నా ఎన్ని చేస్తున్నా అందులో నా ప్రమేయం ఏమీ లేదన్న భావనలో ఆ సమాధి స్థితిలో నిలకడి చెందారు కనుక సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి మనందరం కూడా ఈవేళ ఒక వందనం చేసి మౌనంగా పరమాద్భుతంగా యోగభూమికిని ఆవిష్కరించి ఈవేళ ది సో కాల్డ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సహజ సమాధి యోగ SSY దాన్ని పూర్తిగా మనం చక్కగా తెలుగులో అనుకుందాం ఇకపై. అట్లా అనుకుంటూ ఉంటే ఆ విద్యకి బలం వస్తుంది, అనుకుంటూ ఉంటే ఆ శాస్త్రం బలపడుతుంది. ఆ బలపడే దిశగా మనందరం కూడా దానికి కొంత సాధన చేయాలి. అలాగే కాస్త రెండో పార్శ్వంలోకి వెళదాం. ఇది చాలా ప్రధానమైన పార్శ్వం. సుమారుగా 1995 వరకు మనతో పాటు ఉన్నటువంటి ఒక మహాత్ముడు ఆయన. ఆయన కూడా ఆంధ్రదేశానికి చెందినవాడు, అంటే తెలుగుదేశానికి చెందినవాడు. ఆయన పేరు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయనని స్మరించకుండా ఈ యోగ విషయాలు మాట్లాడుకోవటానికి ఒకవేళ మాట్లాడుకున్నది పూర్ణం కాదు గనక వారిని ప్రపంచమంతా చందోలు శాస్త్రి గారు అని పిలిచేది. అది అట్లా ఉంచుదాం. ఎవరు ఈ చందోలు శాస్త్రి గారు? ఏం చేశారు అంటే లలితా సహస్రనామ పారాయణం చేయటం ఈ ప్రపంచంలో ఈవేళ ఈ కాలంలో చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి విషయం. ప్రతి చోట లలితా సహస్ర ఎక్కడికి వెళుతున్నామంటే ఆ పారాయణానికి వెళుతున్నాననే స్త్రీమూర్తులు గుంపులు గుంపులుగా వెళుతున్నారు, చేస్తున్నారు, చెయ్యాలి. కలియుగానికి అధిష్టాన పరదైవతం లలితాదేవి గనక, మహాత్రిపుర సుందరీదేవి గనక శక్తివంతమైనటువంటి అధిష్టాన దేవత కాబట్టి లలితని మాత్రమే చేసుకుంటూ శ్రీలలిత చేస్తూ వెళ్ళాలి. అట్లా వారి ఉపాసనా మార్గంలో లలితాదేవి ఉపాసన చేసుకున్నారు. ఆయన ఏం కోరి ఉపాసన చేశారు అని, ఏమీ కోరకుండా చేశారు. అది ఆయన ప్రత్యేకత. నిష్ఠ, బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట, కర్మనిష్ట, యోగనిష్ట అన్నింటినీ ఒక్కచోట పుంజీభూతం చేసి చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటే ఉపాసనా బలమంతా ఆయనకు కలిగింది. ఎంత అద్భుతంగా కలిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 వేళ లలితాదేవి ఆయన ఉపాసన చేసుకునేటువంటి గుమ్మం దగ్గరికి వచ్చి సజీవంగా నుంచున్నది. బాలగా దర్శనమిచ్చేది. దర్శనం అంటే హాలూసినేషన్ కూడా కావచ్చు, మనోభ్రాంతి కావచ్చు, ఏదో ఆయన బాగా ఉపాసన చేశాడు కాబట్టి ఆయన కనపడుతున్నది అనుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడే రామతో మాట్లాడి, అమ్మా హయగ్రీవుల వారు అగస్త్యుల వారు కలిసి నీకు 1000 నామాలు రాసేసి ఇచ్చారు, అది లోకమంతా చదువుతున్నది, ఏమో అవన్నీ నేనేం రాయలేదు. రోజు నేనేదో నీ గురించి కాస్త అనుకుంటున్నాను గనక మా వాకిట్లోకి వస్తున్నావు. అంత గంభీరమైనటువంటి పదజాలం లేకుండా ఊరికే నిన్ను చిన్నమ్మ అని పిలవచ్చునా అని అడిగారు ఆయన. అలాగే పిలుచుకోరా అంది. పేరులే ఉందిరా, పిలుచుకో అంది. ఈ బాలమ్మ అన్నమాట, బాలరూపిణిగా వచ్చిన అమ్మవారు. జీవితంలో కొన్ని సంఘటనలు, యోగులకి చాలా తీవ్ర సంఘటనలు ఏర్పడతాయి. అవన్నీ ఆ యోగంలో వాళ్ళు సాధించుకున్నటువంటి స్థితులని మనకి తెలియజెప్పడం కోసమే. ఒక రోజున ఆయనకి కడుపులో నొప్పి, అంటే ఆ రోజుల్లో దాన్ని శూల వ్యాధి అనేవాళ్ళు, తీవ్రమైన శూల వ్యాధి వచ్చింది. మంత్రం కుదరటల్లా, ధ్యానం కుదరటల్లా, మనస్సు కుదరటల్లా. అమ్మవారి కోసం ఏదన్నా కాసేపు మౌనం వహిద్దామంటే ఆ లోపల ఉన్నటువంటి బాధ ఆయన్ని కూర్చొనివ్వటం లేదు. అట్లా ఉండగానే 12 అయిపోయింది. ఆయన లోపల అంతర్లీనంగా ఒక్క మాట అనుకున్నారు, కాసేపు నాకు ఈ ఉపాసన అయ్యేదాకా ఈ బాధ పక్కకెళ్తే తర్వాత ఎంత పెట్టినా పర్వాలేదు కదా అని ఎక్కడో లోపల ఆయనకు ఆలోచన ఉంది. అమ్మవారు ఆ రోజు ఆయన ఉపాసన చేయకపోయినా 12 అవగానే వచ్చింది. ఏమి రా ఈవేళ ఎట్లా ఉన్నావు అన్నది. ఈ రా అనిపించుకున్నవాడు చిన్నవాడు ఇంకా చాలా పెద్దవారు ఆయన, అమ్మవారు కదా అని అట్లాగే మాట్లాడుతుంది. అమ్మా శూలబాధ చాలా ఎక్కువగా ఉంది ఇవాళ, అసలు నీ మీద నా మనస్సు లగ్నం కావటం లేదు, అటు ఇటు పోతున్నది, శరీర అవస్థని దాటానని అనుకున్నాను కానీ దాటలేదురా అని లోపల ఉన్న బాధ నాకు చెప్తూ ఉన్నది, మరి ఏం చేయమంటావు అన్నది. నువ్వేమైనా తగ్గించగలిగితే కాసేపు నీ గురించి మనస్సు ధ్యానంగా ఉండి తర్వాత పడే యాతనేదో మళ్ళీ రేపు పొద్దున దాకా పడతాను, నాకేం లోపం లేదు లోట్లేదన్నాడు. అవును, ఇంతకీ ఎందుకు వచ్చిందిరా, నేనెందుకు తీర్చాలి అని అడిగింది రెండో ప్రశ్న. ఏమోనమ్మా, నీకు తెలియాలి, మోసి మోసి శంకరుల వారు త్రిశూలం దాచుకోలేక నా కడుపులో పెట్టినట్టున్నాడు అని చమత్కరించారు. మొయ్య భగవంతుడే మొయ్యలేని స్థితి వస్తే మానవుణ్ణి నేనెలా మొయ్యగలను అని దాంట్లో ఒక అంతరార్థం. చమత్కారివి కదా నాన్న అన్నది అమ్మ. అది నువ్వే కదమ్మా అన్నారు ఈయన. చూడండి, మాట్లాడితే ఆ స్థాయి. అప్పుడు మరి ఇప్పటికిప్పుడు తగ్గిస్తాను కానీ శారీరకమైన రుగ్మతలు పోవాలి, పోగొట్టుకోవాలి, రోగం తగ్గాలి అంటే నువ్వు చేసుకున్న తపస్సులో కొంత ఖర్చవుతుందిరా, మరి ఏం చేద్దాము అని అడిగింది. తపస్సు ఖర్చవుతుందా, వద్దులేమ్మా, ఈ యాతనేదోనే పడతానన్నారు ఆయన. పోతే పోయింది, మళ్ళీ ఇంకా వేస్తావు, 10,000 జపం ఎక్కువ చేసుకుంటాను, ముందు కడుపు నొప్పి తగ్గించమనలేదు, అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి నాన్న అన్నది బాలమ్మ. రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, ఎప్పుడు జరిగిందమ్మా చరిత్రలో, అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి, పిచ్చివాళ్ళం మేము వింటూ ఉంటాం అని చమత్కరించారు. కడుపు నొప్పిపోయింది. ఇది యోగ భూమికలో ఒక అద్భుత స్థాయి. అలాగే అటువంటి మహాత్ముడికి ఉత్తమోత్తముడైన కొడుకు పుట్టాడు, బహు అందగాడు. వేదాధ్యయనంలో ఒక ఉత్తమోత్తమ స్థాయికి వెళుతున్నటువంటి వాడు, ఆయన ధ్యాననిష్టలో వాడు అల్పాయుష్కుడు అని తెలుసుకున్నారు. భార్యకి చెప్పలేరు, ఆవిడ తట్టుకోలేదు, కానీ ఆయనకి నిజం తెలుసు ఏం చేయాలి. అదిగో అట్లాగే 12 గంటల వేళ రోజు వస్తుందిగా, మళ్ళీ వచ్చింది. తప్పకుండా నీ కొడుకుని బతికించుకోవటం పెద్ద కష్టం కాదు, నువ్వు చాలా తపస్సు చేశావు, ఇప్పటి వరకు నువ్వు చేసిన తపస్సు అంతా ధారబోస్తే నీ కొడుకు ఇంకొక 12 ఏళ్ళు బతుకుతాడు, ఆ పని చేయమంటావా అని అడిగింది. ధారపోయవలసింది నేను కదమ్మా, నువ్వెలా చేస్తావు, నేను ధార పోసాక కదా నీ పని మొదలయ్యేది, వద్దులే అన్నారు. ఒకవేళ ఈ తపస్సు చేసిన ఫలితం నా దగ్గరే ఉంటే ఏమవుతుంది అని అడిగారు రెండో ప్రశ్న. అంటే నువ్వు ఉత్తమ లోకాలకు పోతావు అటువంటివి అనలేదామె, ఉంటే నువ్వు తపస్సు చేస్తూ ఉంటే ఈ సర్వ ప్రపంచానికి శాంతి కలుగుతుందిరా అన్నది. అమ్మా, ప్రపంచంలో శాంతి కోసం నా తపస్సు అట్లాగే ఉండని, వాడి దారిన వాడిని వెళ్ళని అన్నాడు. అది యోగ భూమిక. చాలా రసార్ద్రమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళ ఇంట్లో ఓ ఉత్సవం జరుగుతుంటే సర్వ సంభారాలు, వెండి సామాను, దొంగలు వచ్చి పట్టుకుపోయారు ఇంటికి కన్నం వేసి. సరే, అది రాఘవనారాయణ శాస్త్రి గారి సొమ్ము అంటే పవిత్రమైన సొమ్ము కాబట్టి పోలీసులకు వాళ్ళు చిక్కారు. వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలి, వాళ్ళని తీసుకొని వచ్చారు, నిర్ణయం చెప్పమని అడిగారు. మీ సొమ్ము దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళని ఏం చేయమంటారు, పోలీసులకు అప్పచెప్పడం తప్పదు, చేయమంటారా? చూడండి, ఒక యోగి యొక్క ఆ పెర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, దొంగతనం అవసరం కోసం చేశారు వాళ్ళు, వాళ్ళ అవసరము తీరలేదు, నా ఇంట్లో ఉన్న వస్తువులు కాసేపు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినాయి, మళ్ళీ అవే వస్తువులు మళ్ళీ నా ఇంటికి రానే వచ్చినాయి, వీళ్ళు గనక జైలుకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళు అన్నం ఎలా తింటారు, వాళ్ళ దారిని వాళ్ళని వదిలిపెట్టండి. అది అలాగే ఆయన ఎవరిని చేయిజాచి ఆశించలేదు, యాచించలేదు, వచ్చిన వాళ్ళందరికీ వేద విద్య నేర్పారు, ప్రతిరోజు కొన్ని 10 మంది భోజనం చేసేవాళ్ళు, చెయ్యాలి అంటే ఎవరో ఇచ్చేవాళ్ళు ఉండాలి, నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య, ఆమె పేరు శ్రీదేవి, ఆమె వచ్చి మరి వేళ కష్టమవుతుందేమో, 12 గంటలకి భోజనం తయారు చేయలేను అని ఆయన ముందు గోడు వెళ్ళబోసుకుంది. ఇన్నాళ్ళు నువ్వే చేశానని అనుకుంటున్నావా, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అన్నారు. వదిలేద్దాం మనం, బాలమ్మ చూసుకుంటుందిగా అన్నారు. ఈ మాటలు అవుతున్నాయో లేదో, మూడు బళ్ళ నిండా ఒకదాని నిండా బియ్యం, రెండో దాని నిండా ధాన్యం వచ్చి వాకిట్లో పడ్డాయి. నమ్మకం ఉండాలి. భగవంతుణ్ణి పరీక్ష పెట్టడానికి ఇటువంటి పనులు మనం చేయకూడదు. నమ్మకం ఉంటే ఇవే జరుగుతాయి. ఆ సమయానికి భగవంతుడు ఒక రూపంలో వచ్చి మన మర్యాదని కాపాడుతాడు, మన గౌరవాన్ని కాపాడుతాడు, మన అవసరాన్ని తీరుస్తాడు. అది భగవత్ప్రేరితంగా జరుగుతుంది. వారు ఇంకా అనేక సంఘటనలో, ఒక్క సంఘటన మళ్ళీ ఇవాళ యోగ భూమికలో చెప్తాను. శృంగేరి పీఠాధిపతుల వారు వారి దర్శనం కోసం చందోలు వచ్చారు. మామూలుగా యతిరాజులు వచ్చినప్పుడు వారికి భిక్షావందనం చేయాలి, భిక్ష పెట్టాలి, అంటే భోజనం పెట్టాలి, పీఠం నడవటానికి కొంత డబ్బు కూడా ఇవ్వాలి. అది సామాజిక ధర్మం, అది కుటుంబ ధర్మం. వచ్చి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. భోజనాలు అయిపోయినాయి. ఎప్పుడైతే వారి దర్శనం కోసం శృంగేరి వారు కూడా వచ్చారో, వారి దర్శనం కోసం జనం వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయిపోయినాయి. ఇక స్వామివారికి డబ్బు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఏం చేశారంటే, నవ్వుతూ చమత్కారంగా చిరునవ్వు నవ్వుతూ రాఘవనారాయణ శాస్త్రి గారి వైపు చూస్తూ, మరి మీరు మాకు ఇవ్వవలసినటువంటి సంభావన సంగతి, దక్షిణ సంగతి ఏం చేస్తున్నారు అని అడిగారు. తన ఒంటి మీద కప్పుకున్నటువంటి శాలువా తీశారు. ఆయన తీసి నేల మీద పరిచారు. దాని నిండా 1,000 చిల్లులు ఉన్నాయి. ఆ శాలువాకి 1,000 చిల్లులు నేల మీద ఇట్లా పరిచారు. క్వయట్గా ఆ సమాధి యోగస్థితిలో కూర్చున్నారు. వచ్చిన వారందరూ దాంట్లో డబ్బు వేశారు. అంతా మూటగట్టారు. వారికి ఇస్తుంటే శృంగేరి స్వామి వారు అన్నారు, కాశ్మీరు శాలువాలలో లేని మహత్యం ఈ చిల్లుల శాలువాలో ఉన్నది. మాకు చిల్లుల శాలువా కూడా ఇవ్వండి, మా దృష్టిలో అది అక్షయ పాత్ర అన్నారు. అది శిథిలం, శరీరమే శిథిలమైపోయేది, ఉండేది కాదే. శరీరాన్ని కప్పుకున్న వస్త్రం అందం కోసం కాక నిష్ట కోసం వేసుకోవాలి. ఆ నిష్ట ఆత్మనిష్ట కోసం వేసుకోవాలి. భగవద్ దర్శనాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండాలి. ఆంధ్రదేశం నుంచి కంచి వెళ్ళి పెద్ద స్వామివారి దగ్గరికి, చంద్రశేఖర సరస్వతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి, మాకేదన్నా విభూతి ఇవ్వండి, మాకేదన్నా అక్షింతలు ఇవ్వండి, మీ ఆశీర్వచనం ఇవ్వండి అని అడిగితే, ఇంత దూరం ఎందుకు వచ్చారు? చందోలు శాస్త్రి గారి దర్శనం చేసుకుంటే అన్నీ తీరేవి కదా. వారి వాకిట్లో ఒక బావి ఉన్నది. ఆ బావి తవ్వినప్పుడే వారణాసిలో ప్రవహిస్తున్నటువంటి గంగా దానితో అనుసంధానమై ఉన్నది గనక వారి వాకిట్లో ఉన్నటువంటి ఆ కూపం, అంటే బావి, ఆ బావి నీరు గంగాజలమే. ఇకపై ఇంత దూరం శ్రమపడి రాకండి, వారి దర్శనం చేసుకోండి, అక్కడ ప్రసాదం స్వీకరించండి, తీర్థం తీసుకోండి, మీరు హాయిగా చల్లగా ఉండండి. వారు సాక్షాత్ పరబ్రహ్మమూర్తులు అన్నారు కంచి మహాస్వామి. అటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు అట్లాగే అవతారమూర్తుల వలనే ఆయన కాలం చెల్లాలి, అవతార పరిసమాప్తి చేయాలి. ఆ సమయం వచ్చింది. వచ్చినప్పుడు యోగ బ్రహ్మనిష్టలో ఆయన ఉన్నారు. 1995లో ఆంధ్రదేశంలో అప్పటికి న్యూస్ పేపర్స్ బాగా విస్తృతంగానే ఉన్నాయి. వారు శరీరాన్ని చాలించినప్పుడు శ్మశానానికి తీసుకువెళ్ళి చితి మీద పడుకోబెట్టారు. దానికి చితి అంటించగానే వారి హృదయస్థానంలో నుంచి లలితాదేవి సశరీరంగా బాలరూపంలో అక్కడ ఉన్న వారందరికీ దర్శనమిచ్చింది. అది ఫోటోల రూపంలో ఇవాళ ఇట్ ఈజ్ అవైలబుల్. చరిత్ర సాక్ష్యం అది. అంటే పరమేశ్వరుణ్ణి గురించి అంటూ అంటూ వింటూ వింటూ ఉంటే మనలో పరమేశ్వర భావాలు మొలకెత్తుతాయి. అది చాలా ప్రధానం. భక్తిని ఒక ఆవేశంగా గాక, సేవని ఒక చాకిరీగా కాక, మనం మొయ్యలేని బరువుని మన నెత్తిన పెట్టుకుని అడుగు వేయలేక చతికిలబడిపోయే కంటే పరమేశ్వరుడు ఏది అనుగ్రహించాడో ఏం చెప్పాడో దాన్ని ఆచరించగలిగితే అది ఉత్తమ యోగం నా దృష్టిలో. మిగతాదంతా యోగ శాస్త్రం. యోగాన్ని గురించి కాసేపు మాట్లాడుకోవటానికి ఇవన్నీ విచారణలు. అసలు సిసలు యోగం ఏమిటి అంటే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఈజ్ ద రియల్ యోగా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఈజ్ ద రియలిస్టిక్ యోగా. ఈ నాలుగు మహావాక్యాలు మన జీవితంలో ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే సర్వయోగాల శక్తులు కూడా మన యందు ప్రవేశిస్తాయి. కానీ మనం వాటిని స్లోగనైజ్ చేసుకుంటున్నాం, చేయకూడదు, మహాపాపం. ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు ఇవాళ ఈ ఆధునిక కాలానికి అవసరం గనక ఈ భాషలో చెప్పారు. అప్పుడు సంస్కృత భాషలో, అప్పుడు చెప్పారు, తర్వాత తెలుగులో చెప్పారు, లేకపోతే ఇంకో భాషలో చెప్పారు. భాష ప్రధానం కాదు, ఏం చెప్పారన్నది ప్రధానం. రాఘవనారాయణ శాస్త్రి గారు ఏనాడు కూడా దేనిని ఇది నాది అని క్లెయిమ్ చేయలేదు. ఇక్కడ సందర్భం ఉంది కాబట్టి ఒక విషయం చెప్తాను. ముక్కోటి ఏకాదశి నాడు మొన్న మలక్పేటలో ఒక దేవాలయంలో మాట్లాడటానికి నన్ను పిలిచారు. జనరల్గా నేను దేవాలయాలకు వెళ్ళను, ఎందుకంటే గంట కొట్టేవాడు ఒకడు, ప్రసాదం కోసం వచ్చేవాడు ఒకడు, వచ్చిపోయేవాడు ఒకడు, ఇట్స్ ఇండీడ్ ఎ న్యూసెన్స్. వాడు భగవంతుని మీద భక్తితో ఏం రాడు, ఏదో కాలక్షేపానికి వచ్చి వినిపోతాడు. అక్కడ మన సమయ క్వాలిటీ టైంని మనం పాడు చేసుకోకూడదు గనక వాటికి నేను అంగీకరించను. కానీ ఆ రోజున సాధకులు అడిగారు కదా అని నేను వెళ్ళాను. వెళితే రాఘవనారాయణ శాస్త్రి గారి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన చేయటానికి ముందు అక్కడ పిల్లలు వేదం చదివారు. ఆ వేదం చదివిన పిల్లలని ప్రశంసించడానికి వీల్లేదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. ఆ వేదం నేర్పిన గురువు ఉత్తముడు అని ఆ ఆచార్యుడు ఎక్కడున్నాడో పిలవండి అంటే ఆయన తీసుకొచ్చారు, శ్రీధర శర్మ అని కుర్రవాడు. అదే చూడటం. ఇదంతా అయిపోయింది, చాలా బాగా చెప్పారు అని అంటే ఆయన కూడా కూర్చున్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకి సభ అయిపోయాక బయటకు వస్తుంటే ఆయన ఏమన్నారంటే, శ్రీధర శర్మ, ఇవాళ నా జన్మ చరితార్థమైంది. దానికి కారణం ఒక్కటే, ఈ శరీరము, ఈ వాక్కు, ఈ వేదస్ఫురణ, ఈ వేద భావన, ఈ పిల్లలందరూ వేదాన్ని ఇంత చక్కగా చెప్పగలగటం, ఇదంతా మా గురుదేవులైనటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారి అనుగ్రహం. వారు ఇక్కడి దాకా వచ్చారన్నమాట. ఎవరికి తెలుసు ఆయన పేరు? ఎవరికైనా తెలుసా? తెలీదే. ఎందుకు తెలియదంటే మనం చదవం, స్వాధ్యాయం చేయం. స్వాధ్యాయం చెయ్యాలి. మనకు తెలియని 36,000 మంది యోగుల్ని చదవాలి. ఎంత టైం పడుతుంది? కానీ దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మహిమల దగ్గర అయిపోతాం. ఆ యోగి చేసిన మహత్కార్యాలన్నీ మనకి ఇష్టమైపోతాయి. ఆయన ఎలా జీవించారో ఆ ప్రయత్నం మాత్రం మనం చేయం. యోగాత్మగా జీవించాలి అంటే యోగిగా మన మనస్సుని మార్చుకోవాలి. మనం భోగంలో ఉన్నాం కదా. ఇవాళ నాకు ఇవేమీ అక్కరలేదు అనేవాడిని ఒక్కడిని చూపించండి. లేదు. రెండోవాడు చాలు అనేవాడిని చూపించండి. లేదు. ఇది కాకపోతే మరొకటి, అసలు మీకేం కావాలి అంటే మీరు అడిగి మీరు ఇస్తున్నవి నాకు అక్కర్లేదు కానీ నాకు కావలసిన లిస్ట్ ఉందని ఇచ్చేవాడు ఉన్నాడు తప్ప ఏమీ వద్దు అనేవాడు లేడు. సర్వము ఈశ్వర ప్రీతి కోసం చేస్తున్నాననేవాడు లేడు. ఇవన్నీ లేకుండా, దేనిని వదిలిపెట్టకుండా, యోగత్వం కావాలి, ధ్యాని కావాలి, తపస్వి కావాలి అంటే ఎట్లా? మనస్వి అయినటువంటి వాడు తపస్వి కావాలి. తమస్సుని ఛేదించుకుంటే తప్ప తపస్సు వెలగదు. ఈ తపస్సు వెలిగిన తర్వాత లోపల ఉన్నటువంటి రోచిస్సు అంటే స్ప్లెండర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ వెలుగు మూలం తెలుస్తుందో అప్పుడు అంతస్సు వెలుగుతుంది. లోపల ది ఇంటర్నల్ ప్యూరిటీ టేక్స్ ఆన్. యోగంలో ఉన్న లాభాలు ఇవి. మిగతావన్నీ ఇవాళ చాలా దురదృష్టం. మళ్ళీ పునః యోగా క్లినిక్ ఇటువంటి మాటలు ఈ దేశంలో వినపడకూడదు. శరీరానికి కాకపోతే దేనికి రోగం వస్తుంది? శరీరానికి రోగం వచ్చింది అంటే మన మనస్సు బాగా లేదు గనకనే ఆ శరీరానికి రోగం వచ్చింది. కోరికలు మితిమీరుతున్నాయి గనకనే మనం మొయ్యలేక, ఆ భారం మొయ్యలేక ఆగిపోతున్నాం. మన నడక ఆగిపోతున్నది. తీరిన కోరికలు తీర్చగా తీరని కోరికలు లోపల ఉండగా రోగం రాక ఏమవుతుంది? ఏ కోరిక ఎన్నాళ్ళు ఏ వయస్సులో ఎప్పటిదాకా ఉండాలని విచారణ చేసుకున్నట్లయితే ఒక్క కోరిక ఉండాలి, అది స్వచ్ఛ సాయి భగవానుడి మాటల్లో దాని పేరు భగవద్రతి. భగవంతుని యందు మాత్రం. అందుకే స్వామి అనేక ఉపన్యాసాల్లో ఎంత అందంగా చెప్పారంటే, ఏడుస్తున్న వాళ్ళని చూస్తున్నాను, నిరంతరము ఏడిచేవాళ్ళని చూస్తున్నాను, ఏడిచాను ఏడిచానంటున్నారు, మీకోసం ఏడిచినారే కానీ దైవం కోసం ఒక్కరోజు ఏడిచినారా? ఒక్కడిని చూపించమన్నారు. దైవం కావాలి అని ఏడిచిన వాడు ఉన్నాడా? లేడన్నారు ఆయన. భగవంతుని యందు ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ గౌరవం, ఆ నిష్ట ఇవి ఏర్పడితే దానిని మించిన యోగం మరొకటి లేదు. మిగతావన్నీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ, రాఘవనారాయణ శాస్త్రి గారిని ఈవేళ మనం మాట్లాడుకున్నావు అంటే లలితా సహస్రనామ పారాయణం చేయలేదు ఆయన. అమ్మావి సంస్కృతంలో నీకు పెట్టబడిన పేర్లు తల్లి, నా పేరు నాకు తోచిన పేరు నేను పెట్టుకుని నిన్ను పిలవచ్చు నా చిన్నమ్మ అచ్చ తెలుగులో అడిగారు ఆయన. నీ ఇష్టం రా నాన్న అంది. ఆమె సర్వనామ ప్రియ. ఎట్లా స్వామి అంటారు, నువ్వు ఎట్లా పిలిస్తే నాకు వినపడుతుంది, నువ్వు రహీమను అల్లాను ఇంకో ముల్లాను ఏ పేరు పెట్టి పిలిస్తే నాకైతే వినపడుతుంది, నీకు నమ్మకం ఉండాలి. ఏమని, నాకు వినపడుతున్నది అని. వినపడుతున్నదన్న నమ్మకం నీకు లేదు గనక రెండు మూడు సార్లు అరుస్తూ ఉంటావు. నువ్వు అరవటానికి ముందే నువ్వు అరవబోతున్నావని నాకు తెలుసన్నారు స్వామి. అదే అంటే కొన్ని దౌర్భాగ్యాలు ఏర్పడితే స్వామికి రోజు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాయలే, స్వామిని అవమానించటం కాదా? స్వామికి రోజు ఉత్తరం రాస్తేనే మన కష్టం ఆయనకి తెలిసినట్లు అంటే, ఆర్ యు పర్మిటింగ్, ఆర్ యు కన్ఫైనింగ్ ద విశ్వాత్మ? నీకు ఆ భావం కలగటానికే కారణమేవరన్న మూలాన్వేషణలోకి నీవు గనక వెళ్ళినట్లయితే మళ్ళీ ఆ ప్రేరణ భగవంతుడే. కాబట్టి ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు మళ్ళీ అక్కడి దాకా రావాలి. ఎందుకనంటే సదాశివ బ్రహ్మేంద్రుల్ని మనం చూడలే, మిగతా వారందరినీ మనం చూడలే. పరమహంస యోగానందని కానీ త్రైలింగ స్వామి వారిని కానీ చూసిందే ఒకటి, దొరికిందే కొమ్మ అన్నారు విశ్వనాథ వారు. చెట్టుకి 50 కొమ్మలు ఉంటాయి, నువ్వేం పట్టుకున్నావో అదే నీ కొమ్మ అంతే కదా. ఆ కొమ్మని పట్టుకున్నావు, పట్టుకున్న కొమ్మలో నుంచి దాని మీద పళ్ళున్నాయి, ఆకులున్నాయి, నీడ ఇచ్చింది. రేపో మాపో పోతే శరీరాన్ని కాల్చడానికి ఆ కట్టె అవసరం అవుతుంది. ఈ వైరాగ్య భూమికలో గనక మనం లేకపోయినట్లయితే కేవలం మహిమల ద్వారా లేదా భగవంతుడిని స్వామిని కీర్తించి కీర్తించి కీర్తి ఏం లాభం? లాభం లేదు, లేదు కాక లేదు. లాభం ఎప్పుడు అంటే స్వామి వలె జీవించే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. స్వామి జీవించిందంతా కూడా యోగభూమికే. ఒక 14 పిల్లవాడు నేను సాయిబాబాను అని ప్రకటించటం ఒక ఎత్తైతే, తన కళ్ళ ముందే కన్న తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, ఊరు వాళ్ళు ఉన్నారు, మీతో నాకు సంబంధం తెగిపోయింది అనటానికి ఎంత గుండె ధైర్యం కావాలి? తర్వాత ఏమవుతుంది? ఎవరు ఆదుకునేవారెవరు, అన్నం పెట్టేవారెవరు, స్వామి ఇవన్నీ ఆలోచించారా? మనం ఈ దేశం నుంచి ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేలోగా 50 చెప్తారే అక్కడ జాగ్రత్తగా ఉండు, అక్కడ అటు రాత్రిపూట 10 దాటాక వెళ్ళకు, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఎన్నో చెప్తూ ఉంటామే. మరి 14 పిల్లవాడు ఇలా చెప్పాడు అంటే మనిషి అయితే చెప్పడు, ఆయన పరమాత్మ కనుక చెప్పారు. ఆయన తన కళ్ళ ముందే తన తల్లి కనపడుతున్నప్పటికీ ఇంటమ్మాయిని పిలిచారు, గృహమ్మాయి. ఇవన్నీ మనం ఆ యోగాత్మ భూమికలో నుంచి మనం స్వామిని యోగస్వరూపంగా ఆవాహన చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవిని వదిలిపెట్టేశాడు కన్న తల్లి. పెరిగింది ఎక్కడ? యశోదామాత దగ్గర పెరిగాడు. శ్రీరామచంద్రుడు కౌసల్యాగర్భానందనుడై వచ్చాడు, కైక దగ్గర పెరిగాడు. కన్న తల్లిదండ్రుల దగ్గర యోగాత్మలు ఉండవు. ఎవరు ప్రేమించుతారో, ఎవరు పెంచవలసి ఉన్నారో. అందుకే స్వామి అన్నారు, ఈశ్వరమ్మ కన్న తల్లి అయితే కరణం సుబ్బమ్మ కనుగొన్న తల్లి అన్నారు. కన్న తల్లులు అందరం, ప్రతి వాడికి ఒక కన్న తల్లి ఉంటుంది. కనుగొన్న తల్లులు ఎంతమంది అని. ఈతను పరమాత్మ, ఈతను దివ్యాత్మ, మహాదివ్య పురుషుడు, ఈ ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన పరబ్రహ్మమూర్తి అని ఈశ్వరం అనుకోలేదే. అనుకున్నది ఎవరంటే కరణం సుబ్బమ్మ. యశోదాదేవి కూడా విష్ణుమాయని అనుభవించింది దేవకి కాదు, యశోదే అనుభవించింది. కలయో వైష్ణవో మాయో అన్న అనుభవాలు ఎవరికి వచ్చినాయి? శ్రీరామచంద్రుడికి యుద్ధ విన్యాసం నేర్పింది ఎవరు? కైక, కౌసల్య కాదు. కాబట్టి కన్న తల్లులు వేరు, కనుగొన్న తల్లులు వేరు, యోగాత్మలు వేరు, యోగ భూమికలు వేరు. నా వరకు సత్యసాయి భగవాను దేహంగా మాత్రమే కాక దేహాతీతమైనటువంటి ఒక స్థితిలో అనుభవించినప్పుడు కలిగేటువంటి భావాలు యోగశాస్త్రం యొక్క సమగ్ర స్వరూపమే స్వామి. అర్థం చేసుకోవాలి. అది ఒక ఫెర్వర్తో, ఒక ఇమోషన్తో, ఒక మూఢభక్తితో చెప్పే విషయం కాదు. సాధన చేసి, సాధనానుభవంతో పరమాత్మని దర్శనం చేసి, ఆ దర్శనాన్ని రంగరించి, దానికి అనేకమైనటువంటి శాస్త్రాలలో ఉన్న అనేకమైన విషయాలన్నింటినీ కూడా నిరూపణప్రాయం చేసుకుని నిదర్శన భూమికలోకి వెళ్ళినప్పుడు మాత్రమే సత్యసాయి భగవానుడు మనకి పరదైవతంగా కనిపిస్తారు. లేకపోతే హీజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. ఏదో ఒక మహాత్ముడిని దర్శనం చేశాం. మహాత్ముడు మాత్రమే కాదు, పరమాత్మ. ఎట్లా అంటే ఇగో ఇవన్నీ సన్యాసాశ్రమ స్వీకారం చేయకుండా, గురువు లేకుండా, తనకు చెందిన వారందరినీ తన కళ్ళ ముందే కాదనుకొని, తాను ఎక్కడ పుట్టారో అక్కడే ఉండి అక్కడే అవతార పరిసమాప్తి చేసినటువంటి ఏకైక అవతారం భగవాన్ సత్యసాయి. అందుకే మనం చెప్పాను, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హిజ్ డ్రెస్ ఆర్ అడ్రస్. ఒకటే పుట్టపర్తి, అక్కడే ప్రకటన చేశారు, అక్కడే ఉన్నారు, సర్వ ప్రపంచాన్ని ఆయన తన దగ్గరికి తీసుకొచ్చారు. ఈవేళ కాస్త నాలుగు ముక్కలు మాట్లాడే ప్రతివాడు స్వాములవారు అయిపోతున్నాడు, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం కావాలి? ఈ దేశంలో ఏం గొడ్డుపోయిందని, అసలు ఏం కావాలని? ఇటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వంటి మహాత్ముల జీవితాన్ని చదివినప్పుడు మనం చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. మనకు లెక్కకు మిక్కిలిన విషయాలు మన దగ్గర ఉన్నాయి. అన్నీ వదులుచుకుంటూ 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 స్వామి దానికి ఒక చిన్న ప్రమాణం చెప్పారు. ఎక్కడికో వెళ్తావు, నీ అందున్నటువంటి ప్రేమ చేతో, అభిమానం చేతో, గౌరవం చేతో ఒక బత్తాయి పండో కమలా పండో మీ చేతిలో పెడతారు. నువ్వేం చేస్తావు? పై తోలు ఒలుస్తావు, తొన తీస్తావు, తొల చెనకుతావు, అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తావు. అప్పుడు కదా నువ్వు ఆ రసాస్వాదనం చేయగలిగింది. తోలు అభిమానంతో ఇచ్చారని తోలుతో సహా తింటామా? తినమే, ఒలవాలి, లోపలికి తొలుచుకుంటూ వెళ్ళాలి. వీ మస్ట్ బికమ్ ద ఇన్నర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ ద రియల్ సెల్ఫ్. ఆ రియల్ సెల్ఫ్తో అటాచ్ అయిన వాళ్ళు, అనుసంధానమైనటువంటి వాళ్ళు యోగ భూమికలో నిలకడ చెందుతారు గనక. యోగ ప్రవాహంలో ఈవేళ మనం ఇద్దరు మహాత్ములని చాలా సమగ్రంగా, చాలా లోతుగా విచారణ చేసుకోగలిగా చెయ్యాలి. అట్లాగే రాబోయే కాలంలో అనేక మంది మహాత్ములు చిన్న చిటుకు వాళ్ళందరినీ పక్కన పెట్టినట్లయితే ఇది కేవలం ఒక 5 రోజులతో ముగిసేది కాదు. అంటే మిగతా వారి గురించి మాట్లాడే అవకాశం ఉండదు గనక, వీలైనప్పుడల్లా ఈ యోగాత్మల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది ఒక అనంత యోగ ప్రవాహమై రేపొద్దున ఈ దేశం వదిలిపెట్టి టూరిస్ట్గానైనా ఇంకో దేశానికి మనం వెళ్ళినప్పుడు మీ దేశం గురించి కాసేపు చెప్పండి అంటే, మనం ఐటీ రంగంలో సాధించిన విజయాలు, అంతరిక్షంలోకి వెళ్ళిన విజయాలు, అవి అన్ని దేశాలు సాధిస్తున్నాయి. అంతరంగంలోకి ఎలా వెళ్ళాలో చెప్పగలిగిన స్థాయికి స్వామి భక్తులు అందరూ వెళ్ళాలి. అంతరంగంలోకి వెళ్ళాలి. అంతరిక్షంలోకి ఏముంది? కొన్ని కోట్లుంటే వెళ్ళచ్చు, ఎవడో స్పాన్సర్ చేస్తే పోయి రావచ్చు. మన లోపలికి మనం ఎట్లా వెళ్ళాలి? కేవలం మన వల్లనే మనం వెళ్ళగలం కాబట్టి స్వీయ సాధన చేత, నిష్కాపక్ష్యం చేత, నిశ్చలత్వం చేత, నిర్మలత్వం చేత, నిష్ట చేత, నియతి చేత, శ్రద్ధ చేత, సమర్పణ చేత, శరణాగతి చేత, అన్నింటికంటే వినయం చేత. కమిట్మెంట్ ఉండాలి. అది ఏదైనా సరే, ఆ కమిట్మెంట్ గనక లేకపోతే జీవితంలో మనం ఏం సాధించలేం. ప్రతిదానిని కాలానికి లోబడి చేయాలి, కాలాన్ని దాటకూడదు. అది ఒక స్పిరిచువల్ డిసిప్లిన్. అలాగే ఏ సమయంలో ఏ పని ఎట్లా చేయాలో భద్రంగా చేయాలి. కర్మఫలం అంతా మన అకౌంట్లో పడిపోవాలని కాకుండా, పరమేశ్వర ఇవేళ కూడా మనం ఇవేళ అనుకోవాలి, ఈ కుర్చీలో నుంచి లేచే ముందు స్వామి నీ దయవల్ల కాసేపు మాట్లాడుకోగలిగాం, అసలు ఈ మాట్లాడిందంతా నువ్వే, మేము మాట్లాడినట్టుగా అనుకుంటున్నావు, నిజానికి విన్నది నువ్వే, నీ గురించి నీవే అనుకుని నీవే విన్నావు స్వామి, దీనివల్ల ఏమన్నా మంచి ఫలితం కనుక ఉంటే అది నీ అకౌంట్లో వేసేస్తున్నాం. మళ్ళీ ఎట్లా ఎంటీగా మెట్లెక్కొచ్చామో అట్లాగే ఎంటీగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు అని ప్రార్థించాలి. దాని పేరు పూర్ణాహుతి. ఆ పూర్ణాహుత్యాంతంలో కలిగేటువంటి బ్రహ్మానంద భావన కంటే మిగతా ఏ వస్తువు కూడా గొప్పది కాదు కాదు. పరమేశ్వరుడు సాక్షాత్తు సత్యసాయి భగవానుడుగా ఈ ప్రపంచంలోకి విచ్చేసి 86 సంవత్సరాలలో సుదీర్ఘకాలం స్వామివారు మన తమతో ఉంచుకొని తమ పక్కన పెట్టుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచ్ఛన్నంగా బయట వెలుపల లోపల అంతటా అన్నిటా అన్నీ అంతా తానై నడిపించినటువంటి ఈ పరమాద్భుత జీవితంలో జరిగేటువంటి మనందరి జీవితాలలో జరిగేటువంటి పరమోత్కృష్ట సంఘటనలు అన్నీ పుణ్యాలన్నీ కూడా పరమేశ్వరార్పితము సత్యసాయిరామ దివ్య చరణామృతానికి మనం సమర్పిస్తూ సాయిరాము.